We've been sharing something about God's heart's desire. Whoops. Come on, right?
Yes. దేవుని యొక్క ఏ మాత్రం చెప్తున్నాను, దేవుని హృదయం గురించి, దేవుని యొక్క మనసు గురించి మాట్లాడుకుంటున్నాం.
We know that God's heart's desire is all about us.
దేవుని యొక్క హృదయం ఏంటంటే దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడు, మనసు గురించి, మన గురించి, మానవు గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు.
About his church.
సంఘం గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు.
I want to look at just before we get back into Revelation, I want to look at just a couple of other places that gives us such a good picture of what's on God's heart, even from the Old Testament.
కాబట్టి ప్రార్థన మొదలు గ్రంథం నుంచి అంటే పూర్వ నుంచి కూడా దేవుడు మనిషి పట్ల ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో అనేది మనం గమనిద్దాం. మనం ప్రకటన గ్రంథం చదువుకున్నాం ముఖ్యం కదా, ఆ దాంట్లో గ్రంథం ముందుగా ఒక మార్పు చదువుకుందాం.
You know, before we read that, it occurred to me this week as we were flying in on the airplane. You know, my father, when he was my age, came to India. And he was with the Full Gospel Businessmen organization, as some of you may have heard of that. And my father was a very godly man, and he had quite a gift for healing. And a number of people were healing as he would pray, and he loved the Lord, and so they came to Madras in about 1978, and several men, and they ministered, and they prayed for the sick, and anyway, I just thought, I hadn't even thought about that, and then as we were on the plane, I thought, well, you know, sometimes, you know, it says in the Bible that the sins of the fathers visit the children, but also the blessings of the fathers visit the children, right?
Yes.
What a wonderful thing. You know, God's blessing, and of course we see through the Old Testament, even we're going to read about Jacob. You know, Jacob was a rascal.
Congratulations. మరి ఫుల్ గాస్పెల్ గురించి చేశారు, సంపూర్ణ సువార్త సేవ దాంట్లో ఉన్నా పనిచేశారు. దేవుని కృపను బట్టి ఇంకా నాన్నగారికి మరి పరిశుద్ధాత్మ శక్తి కలిగి స్వస్థతను కూడా దేవుడు ఇచ్చారు. మరి అప్పటి నుంచి కూడా కొన్ని సభల్లో పాల్గొని కొన్ని సేవలు, కొంత సేవ కార్యక్రమంలో ఉండి స్వస్థత చేశారు. అద్భుతంగా కలిగిన పరిచయంలో వాడుకుంటున్నారు. గమనించండి, మనం ప్రార్థన చూస్తే తండ్రులు తాతలు చేసిన అన్ని కూడా మరి కుమారుడు తర్వాత మనవాడు వాళ్ళంతా కూడా అదే జనరేషన్ టు జనరేషన్ అదే శక్తి అదే సామర్థ్యత వాళ్ళు ఉంటుంది. కాబట్టి వారు అట్లనే దాన్ని తెలుసుకుంటూ వస్తున్నారు. నేను అనుకుంటున్నాను, నాకు కూడా దేవుడు ఈ గొప్ప ధన్యత మన భారతదేశానికి వచ్చి విమర్శించే వారికి అందించే శక్తిని దేవుడు సరిగ్గా నమ్ముతున్నా. హల్లెలూయా.
His name means deceiver. He was a tricky guy.
మనం యాకోబు గురించి చూసినట్టయితే యాకోబును మార్గం అర్థమైతే మోసగాడు ట్రిక్ చేస్తూ ఉంటాడు కదా, చిన్న చిన్న చేసి ఏదో పేరు సంపాదించుకుంటారు, ఏదో ఒకటి చేసి మోసగాడుగా అతను ముద్రపడిపోయింది.
Sometimes when we look at all, you know, if we read Hebrews 11, which is the account of all the great men who exercised faith to lay hold of God's promises.
చూడండి, ఎప్పుడు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్టే విశ్వాసుల జాబితాలో అంతా కూడా అక్కడ చూస్తున్నాం.
Sometimes we might think that they were born perfect.
కొంతమంది అనుకుంటాం వాళ్ళు తన చక్కగా అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నట్టుగానే సంపూర్ణంగా వాళ్ళు జన్మించాడు అనుకుంటాం.
But Jacob had a very usurping, deceitful kind of attitude.
అయితే యాకోబులో మనం గమనించినట్టయితే మంచి కార్యం చేశాడు. యాకోబులో చాలా మరి ధనాన్ని బయటకు వచ్చింది. అయితే అతనిలో కూడా కొంత లోపం ఉన్నట్టుగా మోసకారిగా మనం చూస్తూ ఉన్నాం.
But one thing he did have, and that was he valued the blessing and the promise of the blessing.
ఒకటి ఇన్ని ఉన్నా కూడా ఆయన చేసింది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానానికి, దేవుని మాటలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నాడు, వాటికి విలువను ఇచ్చాడు, గౌరవించాడు దేవుని యొక్క మాటలు.
You know, if you have a little problem with your character, good to take care of that, but if you're concerned about God and His promises and the blessing, The Lord has a way of working on our character.
చూడండి, మన యొక్క వ్యక్తిత్వం, మన జీవితంలో మన వ్యక్తిత్వం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. అయితే దేవుడు మాత్రం తన పనిని చేసుకుంటూ పోతాడు. ఎలాంటి వాడవైనా కదా, నువ్వేం చేసినా కూడా దేవుడు ఒకవేళ నిన్ను తన సేవ కోసం నిలుచుకున్నాడు అనుకోండి, అయితే నీ వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది, దాని ప్రకారం కోసం నిలిపోతా ఉంటావు, తప్పులు చేసుకుంటావు. అయితే దేవుడు దాన్ని బట్టి నేను శిక్షించినా అయితే తన కార్యాన్ని మాత్రం చేసుకోవడానికి మాత్రం నిన్ను వాడుతుందని ఉంటాడు దేవుడు.
So let's read Genesis chapter 29 verses 18 and 19.
Genesis chapter 29
verses
18 and
19.
So the situation here is that we know that Jacob tricked his brother Esau.
No, it's not that. He's talking about that.
Pardon me?
The stone and the baby.
Yeah, I know. But we're not. Okay, we're going to start before this happened.
Okay.
Jacob had tricked his brother. His brother was the oldest and he was entitled to the birthright.
చూడండి, అయితే తన తన అన్న ఇద్దరు పెద్దవాడు వేసేవు అయినప్పుడు కూడా తన హక్కును లాక్కున్నట్టుగా, మోసం చేత తన హక్కును లాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యాకోబు తన తండ్రిని మోసం చేశాడు, తండ్రి దగ్గర ఆశీర్వాదాలను దొంగిలించడం మనం చూస్తున్నాం.
Now his brother was a big, strong man of the field.
చూడండి, అదే తన అన్న చాలా బలవంతుడు, వేటగాడు.
చూడండి,
ఎప్పుడైతే తన యొక్క సహోదరుడు తమ్ముడైన యాకోబు పొరపాటు చేశాడు, మోసం చేశాడు, యేసు చాలా కోపం
చేసింది.
ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, చాలా తొందరగా ఉన్నాడు,
వెళ్ళిపోవాలని. He lays down and in this place he used a rock, a stone for his pillow.
కాబట్టి ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, ఇక్కడ ఆ రాత్రి పూట ఒక రాయిని తన తలగడగా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం.
And at this place he had a dream.
ఈ స్థలంలో ఆయన ఒక తలగడ దర్శనం కనుక చూస్తున్నాం.
And in this dream he saw a ladder whose one end was heaven. And the other end was where he was at.
కాబట్టి ఆ నిచ్చిన ఎక్కడ ఆకాశం అంచులో తాగుతూ భూమిని తాగుతున్నట్టు చూస్తున్నాం.
And on this ladder there were angels ascending and descending, going up and down.
కాబట్టి ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ నిచ్చిన లేదా దేవతలు పైకి వెళ్ళడము కింద రావడము చూస్తున్నాం.
And so Jacob here he said he awoke and he said how awesome.
సో యాకోబు నిద్రించి ఏమంటారంటే, ఇది ఎంత ఆశ్చర్యం
కదా,
ఈ
స్థలము,
ఇది ఏమి కాదు కానీ దేవుని స్థలము, దేవుని ఉన్నట్టు చెబుతున్నాం. చాలా బాగుంది
కదా,
చాలా అద్భుతమైనటువంటి కళ ఇది.
ఓకే, బట్
అయితే
దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ హెవెన్,
ఇది పరలోకము ఎవరైనా మళ్ళీ.
So you read, the sister read the verse, so it says that he set up a pillar there.
చూడండి, ఏం చేశాడు, రాయిని తలగడగా ఉంచినట్టుగా మనం చూస్తున్నాం.
And he poured oil on it.
ఆ తర్వాత నూనె దాని మీద పోసేటప్పుడు చూస్తున్నాం.
And he named the place Bethel.
అప్పుడు ఆ స్థలానికి పేరు పెట్టారు. ఏమని? బేతేలు పేరు పెట్టారు.
And that name means the house of God.
ఆ పేరు అర్థమైందంటే దేవుని నివాసం.
Okay, and if we look at John 1:51, we don't need to turn there, but maybe we do. Because I can't.
Gospel of John.
John 1:51.
మీరు ఆకాశము తెరవబడ్డాయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూసిరని మీతో నిశ్చయముగా
చెప్తున్నాను.
See if I can find it now.
She read it already.
She read it already?
Yeah.
Well, I'm way behind then. Okay, so she read the verse.
Yeah.
Okay, this is Jesus speaking in John. And he said to him, "Truly, truly, I say to you, you shall see the heavens open and the angels of God ascending and descending on the Son of Man."
కొన్ని మీరు గమనిస్తే యేసు ప్రభు వచ్చిన మాట కూడా మనం గమనిస్తే ఇక్కడ ఏమంటాడంటే మనుషు కుమారుడు ఏ విధంగా ఉంటాడని చెప్పాడు. ఆకాశము తెరబట్టి దేవుని దూతలు
and he saw a house, and in this house he saw the angels ascending and descending.
So the Yaakov who is in Yesu Christ Prabhupada Loka and Yaakov who is in the world of Sankarita Unde he is in the world of Sankarita Unde he is in the world of Sankarita and he is in the world of Sankarita and he is in the world of Sankarita and he is in the world of Sankarita.
And then in the New Testament, the Lord says the same thing. And what this tells us is that this ladder is the Lord Jesus himself. On this ladder, connected to the heavens, is our heavenly mediator, and there are angels ascending and descending. In other words, there is a heavenly transmission from the heavens to the church of God.
దయచేసి గమనించగలను చూసేటట్టు ఆదికాండంలో చెప్పబడిన ఈ యాకోబు గురించిన అదేవిధంగా యేసు ప్రభువారు ఇక్కడ చెప్పినట్టుగా మీరు మనుషు కుమారుడిని చూస్తారు అక్కడ ఏం చేస్తారంటే దేవుని పైగా దేవదత్తులు పైకెక్కలు తిరిగి కూడా చూస్తారు. అదేవిధంగా మీరు ఇచ్చిన అనేది పాత్ర బంధానికి తర్వాత న్యూ టెస్టమెంట్ మధ్య ఒక సహవాసం కలిపేట ఇచ్చిన దానికి అంటే గ్యాప్ ను ఫిల్ చేసే ఓ మరి పాత్ర బంధంలో నూతన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని తొలగించి రక్షణ ప్రణాళికను వేయడానికి దేవుడు ముందుగానే ఇది ఆధారంగానే నిర్మించబడి సంకల్పించబడింది. కాబట్టి మరి మనం చూస్తున్నా ఇప్పుడు ఆ ప్రదేశం దేవుని మందిరం అన్నారు కాబట్టి అంటే దేవుడి నివాసం దేవుడి స్థలం ఎక్కడైతే పూర్వము దేవుని సంఘం ఉంటుందో దేవుని పెట్టుకుంటారో అదే దేవుని సంఘము మరి వేరే ఏది కూడా కాదు.
But let's look at Genesis 23:20.
నేను కొంచెం పాపం మధ్యాహ్నం పూట కదా అర్థం కాదు ఎందుకు కూడా 33:33.
Let's go
19:20.
Which one?
Jehoshaphat a little departure from God's purpose.
So ikkada యాకోబు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయే ఆ యొక్క పరిస్థితి అది ఎక్కడుందంటే అది అది వెళ్ళిపోతున్నాను కానీ దేవుని చిత్రంలో అది ఒక ప్రణాళిక అయింది అర్థమవుతుందా అయ్యా
He settled down in Shechem to do business.
ఇక్కడ శకెంలో వచ్చిన వ్యాపారం పెట్టడానికి అవి వచ్చాడు గుడాలు చేస్తున్నాడు
He made a deal with the people of the land to do business.
ఆ పొలంలోక అధికారులతో సంబంధం చూసుకొని చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మలచాడు.
And instead of building the altar like he did at Bethel, he built one that said, El Elohei Israel, meaning God is my God, which this is good, but it was not the full thought of God for Jacob.
చూడండి ఇక్కడ గుడారం పెట్టిన తర్వాత బలిపీఠం కట్టాడు కదా కట్టిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాడు ఏం చదవండి ఏ నేను హీ అంటే అర్థం ఏంటి ఇశ్రాయేలు అందు పేరు పెట్టాను అయితే ఇక్కడ దేవుడు అది చూసిందా లేదు అది తన అన్ని మంచి పని చేస్తే నేను నేను పెట్టుకున్నాను ఈ పేరు అంతగా అనుకున్నాడే కానీ ఇది దేవుని వలన అయినది అని
అనుకోవట్లేదు short of God's purpose and do business, have a good family, and just ask for God's
blessing.
But God had a different plan. Many of you, I'm sure, know the story. There was a big problem between the people of the land and Jacob and his family. You can read the whole story, we don't have time to read it now.
తర్వాత ఇక్కడ చదువుకున్న కథ అంతా కూడా మనకు సమయం లేదు కాబట్టి
Anyway, in verse 34-30.
Let's hope I
got it right.
35:1. Okay, so the story here, and this is so significant to our Christian life, sometimes we would like to just settle down short of God's purpose.
ఎంత పెద్దలు ఆలోచన చేయండి మనం వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం నీకు నాకు తెలియదు దేవుడు మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు ఎంత ప్రణాళిక కలిగి
ఉన్నాడు
అయితే ఆ ప్రణాళిక పక్కన పొలం చూస్తే దేవుడిని కొన్ని ఇబ్బందులు పెడతారు కొన్ని శ్రమలు పెడతారు ఆ శ్రమ ద్వారా మళ్ళీ దేవుడు నిన్ను లైన్ లో
తీసుకొస్తున్నాడు
కూర్చోవాలి ఏం దొరుకుతుంది ఏం దొరుకుతుంది
He said to his sons, You have brought trouble on me by making me odious, that means smelly, among the inhabitants of the land. Then he said, he went on to say, these people will gather together against me and attack me, and I shall be destroyed.
కాబట్టి ఇక్కడ ఈ చక్ర మాట చదువుకున్నాం కదా ఏం చెప్పాడు చదవాలని బాధ పెట్టి ఈ దేశ నివాసిన కనాయంలోను పెర్జీల్లోను అసభ్యులుగా చేసి నా జనసంఖ్య కొంచెమే
So Jacob was worried.
కాబట్టి యాకోబు చాలా బాధపడుతున్నాడు, బాధపడుతున్నాడు.
His plan didn't work out too well.
అతని ఉద్దేశం బాగా నిర్వర్తించకపోతున్నాడు. ఆయన ప్రణాళిక ఇక్కడ పని చేయట్లేదు.
How many of you can say along with me that sometimes when trouble comes, you're more open to hear what the Lord has to say?
So we are the one that is struggling with it. We are the one that is not able to hear. Prabhu is struggling with it. నీ డబ్బు చేస్తానయ్యా, నీ మాట పెట్టాను, నీ స్వరం వినిపిస్తాయని చెప్పి ఎంతమంది ఆయన అనుకుంటున్నారు. అది మన జీవితం, మన అట్లా
ఉందా?
అయితే దేవుడు మన కోసం మనం ఖచ్చితంగా ఒక నిశ్చితమైన ప్రణాళిక ఆయన కలిగి
ఉన్నాడు.
కాబట్టి ఆయన మనల్ని తెలుసుకోవడానికి దయపడుతుంది కదా, మనకైతే దయపడుతుంది. ఎందుకంటే మనం సరిగ్గా గమనించాం అన్ని కూడా.
But listen then what the Lord said to Jacob in verse 35:1, the sister read it.
మొక్కే గోడల సంబంధం గల మొక్క సంబంధం ఉంది.
దేవుడు యాకోబుతో, నీవు లేచి బెర్జెలకు వెళ్ళి అక్కడ నివసించి మీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడ్డ దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా,
Then God said to Jacob, Arise, go up to Bethel and live there. Remember now, Bethel is the house of God. The house.
Bethel అంటే ఏంటండి? దేవుని. కాబట్టి నువ్వు పోయి అక్కడ ఉండు. నీ ప్లాన్ కాదు, నీ ఇష్టం కాదు. నువ్వు అక్కడ పోయి ఉంటే నీ క్షేమం అని తెలుసుకుంటున్నాను.
And live there. So we need to live there, right? God doesn't want us in and out. Sometimes we do our thing and other times we're for the house. So here he said he has Jacob's full attention now. Jacob was concerned for his very life.
కాబట్టి గమనించండి, యాకోబు తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం ఏంటో పట్ల అది తన తక్కువగా చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నివసించు అంటే దేవుని ఆలయంలో ఉండు, అయితే దేవుని పని చేయని అర్థం. అంతేగాని నువ్వు ఊరికి బయట పడిన లాభకాలకు బయట అర్థమాత్రం కాదు, అటు చేయడం కాదు. దేవుడు మనలో ఉండాలి, దేవుడు నివసించాలి అని అర్థం.
సో హి సెడ్ టు జేకబ్, గో అప్, లివ్ దేర్, మేక్ ఎన్ ఆల్టర్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, రైట్? దిస్ ఇస్ వండర్ఫుల్. వన్ మోర్ వర్స్,
ఇంకోటి అనుకుందాం.
సాంగ్స్ 87:1-3.
సాంగ్స్ 87, 87.
Let me check it out before she reads.
I've lost all my confidence.
Yeah,
well,
I've lost all my confidence.
ఒకటి నుంచి మూడు వస్తుందో
దయ చూపుతారు.
He goes on to say, glorious things are spoken of you, O city of God. Let me ask Samrat a question.
Yes.
In chapter 11 of Hebrews, it talks about Abraham, and he said he was looking for something. Remember it?
Oof.
It talks about Abraham, and it says he was looking for something.
Oh, I like that. Abraham?
It says in Hebrews chapter 11, when it speaks about the men of faith,
yeah,
Abraham, the father of the called out ones, was looking for a city whose builder and maker was God, right?
Yeah, right.
Amen. So how real it is that we're all in the city. We're having a foretaste right now in the church of the city life of the Father.
So
dwelling in His house.
So Devaki ఐశ్వర్యం కింద పరమసింగులు అంటాము కదండి, అదానికి దేవుడు ముందుగానే ఈ మన లోపల ఉన్నటువంటి సంఘ సహవాసము, అంటే సంఘం ఏంటి, దేవుని నివాసమే కదా, అంటే పరలోకంలో ఉన్న దానికి ఇక్కడ ముందుగా ప్రతిబింబంగా కనపడుతుంది. కాబట్టి అది ఎంత సుందరమో, అది ఎంత ఆనందకరమైనదో మనం అర్థం చేసుకోవాలి. పునాది లేని ఆ పట్టణం కదండి, దేవుడు అందరి కోసం కూడా దాన్ని నిర్మించాడు, అది ఇంకా కట్టబడుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ ప్రదేశంలో వెళ్ళబోతున్నాము. దేవుడు ఒక గొప్ప ధైర్యతను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు.
We have a song that we sing sometimes in our church meeting, and it says, I'll arise and go to Bethel.
కొన్ని మన పాట అందరికీ తెలుసు, అందరూ లేచి మనం బెత్లెహేము వెళ్దాం, ఏంటని అర్థం పాట మాట.
I would ask the sisters to sing it for us, but they might not remember all the words. But it's a very wonderful song. And what it speaks to us is sometimes we get distracted. We get off the course. And then all of a sudden we realize God is still here. His purpose hasn't changed. And we want to arise and come back to His house.
మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన నివాసం పడిపోయినా, మళ్ళీ ఎంత తొలగుతున్న వస్తున్నా కూడా భయపడక్కర్లేదు, మన నివాసం అక్కడ ఉన్నది, ఆడికెళ్తాము, అది సురక్షితమైన ప్రదేశం అని ఆ పాటకు అర్థం.
Okay, just before we go to Revelation, let's look at Ephesians 2:19.
ఎఫీసీ 2:19 ప్రకటన గ్రంథంలో కలబోయి ముందుగా ఎఫీసీ చదువుకుందాం. 2:19. So of course this verse tells us that we are no longer strangers. కాబట్టి ఇక్కడ వచనం చూసినట్టు మనము
or aliens.
మనము గృహమైన వారిలాగానో, లేదా విడిపోయిన వారిలాగానో, తోలుబడిన వారిలాగానో, అనాథలుగా మనం లేవండి.
By that, the writer means we're not any longer strangers and aliens to God and His household.
కాబట్టి మనం పరదేశము లేదా నివాసం లేక చూస్తున్న వారిలో కాదు, మనము దేవుని బిడ్డమై ఉన్నాము, మన కోసం ఒక నివాసం ఉందని అర్థం.
But you, that's me, you, all the brothers, are fellow citizens with the saints.
కాబట్టి అంటే ఇక్కడ కూర్చున్న మనందరం కూడా
and are of God's household.
మనందరం ఆ దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నాము, ఆ నివాసంలో జీవించే వారమై ఉన్నాము.
Having been built upon the foundation of the apostles and prophets,
అది అపోస్తలుల ద్వారాను తర్వాత ప్రవక్తల ద్వారాను పునాదులతో కట్టబడిన ఆ నివాసం అది.
క్రైస్ట్ జీసస్ హింసెల్ఫ్ బీయింగ్ ది కార్నర్ స్టోన్.
కాబట్టి ఆ గృహానికి మూలరాయి ఎవరండి, యేసుక్రీస్తు దానికి మూలరాయి ఉన్నాడంట.
ఇన్ హూమ్ ద హోల్ బిల్డింగ్ బీయింగ్ ఫిట్టెడ్ టుగెదర్, దట్స్ ఆల్ ఆఫ్ us pieces and parts of the building, right? We are all a part of that building we're being fitted together and we're growing into a holy temple in the Lord.
కాబట్టి అపొస్తలులు తర్వాత ప్రవక్తలు కట్టిన పునాది మీద మూలమై నిలుస్తారు. కాబట్టి దానితో కట్టబడే ప్రతి కట్టడము మనమై ఉన్నాం కదండి, మనందరం కూడా ఆలయంగా కట్టబడుతున్నాము.
The last verse says, in whom you are being built together, there's building that goes on in the church, right? Connectedness, we're being built up into a dwelling place of God in the Spirit. Okay, now we're going to, after that short introduction, we're going to come back, tongue in cheek, sister, we're going to come back to where we left off this morning in Revelation chapter 1.
సో నేను ప్రకటనలో వచ్చాను దీని దయచేసి తొందరగా ఈ బృందాకంతా కూడా మనం ఎంత ఉపాధ్యాలు ఇప్పుడు అసలు బయటకు రాకపోతుందా గుర్తుపెట్టుకోండి. ప్రకటన గంట ఒకటో వచ్చాయి మొదటి నుంచి మనకు చదువుకుంటామని చెప్తాడు ఆయన తొందరపడ మాత్రం కదా.
Okay, so this morning we saw, and we're looking at verses 9 and 10, and I don't think we have to read them. You have it there, and we read them this morning. But let me just briefly review. Our brother John, the apostle, the oldest apostle, the last apostle left. He was exiled on the island of Patmos, and it says he was exiled because of the word of God and the testimony of Jesus.
ఆయన ఎందుకు ఆ పద్మాసన దీర్ఘంలో ఖైదీగా ఉన్నాడో బంధించబడి ఉన్నాడంటే దేవుడు పనిచేస్తున్నందుకు వారిని ఆయన తీసుకొచ్చి అక్కడ ఆ దీర్ఘంలో ఆయన ఒళ్ళు పెట్టారు బంధించారు.
We will always encounter opposition because of the word of God and the testimony of Jesus. Even though John was the disciple that the Lord loved, he still had a difficult situation.
చూడండి, క్రైస్తవులకు ఇప్పుడు కూడా సేవకులకు ఇప్పుడు కూడా అపోజిషన్ అనేది అర్థం వ్యతిరేకత కదా, మనకు వస్తానే ఉంటుంది. యోహాన్ వారికి శ్రమ వచ్చినప్పుడు నీవు నేను ఏ పని వారిని ఆలోచన చేసుకోవాలి, నేను వారికి పట్టి శ్రమ తీసుకెళ్ళి పెడతారు నేను పెట్ట పడతారు తింటారు అనేటువంటి విషయాలు సంభవిస్తూనే
ఉంటాయి.
అదేమంటే ప్రభు దిన వరకు నేను ఆత్మవశమే ఉన్నా అంటాడు. గౌతమ అధ్యాయ 10వ వచనం ప్రకటన గ్రంథం.
హల్లెలూయా.
కాబట్టి ఇది అందరూ చెప్పుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా.
John was in spirit.
ఆయన ఆత్మవశమే ఉన్నాడు కదా.
On the Lord's day.
ఆయన ప్రభు దిన వరకు ఆయన ఆత్మవశమే ఉన్నాడు.
So he could write this epistle for us.
కాబట్టి ఈ యొక్క వాక్యం ఈ పత్రిక అందరూ కొరకు రాసింది ఏంటంటే మనం బలపరచాలి.
Here's a simple brother.
చిన్న ఆయన సత్య పురుషులు కలిగి ఉన్నాడు, చాలా సాత్వికంగా ఉన్నాడు.
నాట్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ బ్రదర్.
ఆయన పెద్ద జ్ఞానవంతంగా చదువుకున్నట్టుగా కాదు.
ఎక్సైల్ ఓ
చూడండి, ఆయన పెద్ద బాధలో ఉన్నాడు.
దట్ డిడ్ నాట్ రిస్ట్రిక్ట్ ద లార్డ్ స్పీకింగ్ టు హిమ్.
అయితే ఆయన ఎడారిలో ఉన్నా ఆ బందీగా ఉన్నా కూడా దేవుని మాట వినేంత దూరంగా మాత్రం ఏమీ లేదు. దేవుని
చదువు.
Okay, so please someone read the next few verses, 11 and 12.
పదకొండు మంది వస్తున్నాం.
ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా ఊరు పనివంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు ఉన్న పెద్దము దురిసైద సార్దిస్ ఫిలదెల్ఫియా లవోదికియా అని ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడండి.
Amen. So we know that John heard a sound, and this sound like a trumpet, and this sound said, write in a book what you see, because he's going to turn and see something. And it says, send it to the seven churches. And we know that there were way more than seven churches at this time.
చూడండి, దూరం వంటి స్వరము ఒక వినబడినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత ఏం జరిగింది, నీవు ఇది రాయి అని చెప్పాడు. దాన్ని దేని గురించి రాయమన్నాడు, ఏడు సంగతుల గురించి, ఏడు సంఘాల గురించి రాయమన్నాడు. అప్పుడు మనకి ఇప్పుడు ఏడు సంఘాల కంటే చాలా ఉన్నాయి, అదే ఒక్కొక్క మనిషికి ఏడు సంఘాలు ఉన్నాయి అదే, కాబట్టి ఛాన్స్ సంఘాలు మనకు ఉన్నాయి. కాబట్టి జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు రాయమని యోహాను భక్తుడు చెప్పాడు.
That this is a prophetic word.
మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక ప్రవచనం దేవుడు చేసినందుకు.
And that these churches are representative of the church through the age until the Lord comes back.
దేవుడు వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్క సంఘము ఇది ఏం చేయాలంటే దేవుడికి సాక్షిగా లోకంలో జీవించాలి. ఒక్కొక్క సంఘం ద్వారా అనేక ఆత్మను రక్షించాలి. అలా ఆత్మ రక్షించే విధానమే కాకుండా ఉన్న ఆ సంఘము దేవునికి సాక్షిగా లోకంలో ఆయన రాకడానికి కూడా ఆ సాక్ష్యం కలిగి ఉండాలని అర్థం.
We should all know these seven churches.
మనందరూ కూడా ఈ ఏడు విషయాలు, ఏడు సంఘ విషయాలు తెలుసుకుంటారు.
In verse 12, John says, "Now he had heard this voice, and then he turned."
So, many of us know this message. As far as we can tell, we're listening.
So, sometimes we hear the Lord's voice, and it causes us to turn, and then we see what He has to say to us.
How about you? As far as we can tell, the plan is to listen. Hey, what are we going to do? ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగింది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు తిరగాలి, ఆయన గురించి తిరగాలి.
And having turned, John says, I saw seven golden lampstands.
కాబట్టి అప్పుడు నేను తిరిగి చూసినప్పుడు ఏడు స్వర్ణ దీపస్తంభములు మనం చూస్తున్నాం అక్కడ.
And now these lampstands typify the seven churches.
కాబట్టి ఈ స్వర్ణ దీపస్తంభాలన్నీ కూడా ఏంటంటే ఇది ఒక్కొక్క కూడా ఒక సంఘము అనేది మనం గమనించాలి.
Now these lampstands are golden in nature, gold.
ఈ బంగారంతో ఉన్నవి, వాటి మనం మనం వాటి చూస్తే బంగారంతో ఉన్నట్టు మనం చూస్తున్నాం.
And this gold typifies the divine, eternal nature of God and the expression of His glory.
ఇవన్నీ కూడా దైవికంగా అంటే దేవుని యొక్క పరిశుద్ధతను మరి దేవుని యొక్క మరి ఔన్నత్యాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఈ బంగారపు బంగారమునకు అర్థం దేవుని యొక్క పరిశుద్ధతను దైవికమును ఆయన ఔన్నత్యాన్ని తెలిపే ఆ యొక్క బంగారం.
We might think that the lampstand should have been made out of wood.
మనుకుంటాం ఇది దేవస్థంభము ఏదో చక్కతో ఇంకో దేవుతో చేస్తుంది అనుకుంటాం.
After all, aren't we just common people?
మనం చూడండి, మనం ఒక సింపుల్ గా ఉండే మనుషులమే కదా, జనందరితో సామాన్యంగా ఉండే మనుషులమే కదా.
But in God's view, and we spoke about this in earlier sessions, the church is Christ. What comes into the church is Christ, and it's not our naturalness, our expression, but God is working, like it said in Ephesians, He's building this holy temple, right? And so the lampstands are golden, there's seven of them, and they express, they show forth, they shine the expression of the Lord Jesus.
కాబట్టి ఈ ఏడు స్వర్ణ స్తంభాలు ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని గురించిని చాటు చూపుతుంది. మనం అనుకుంటాం ఆ విధంగా లేకపోతే మేము సామాన్యంగా ఉండవచ్చు కదా సాధారణ అనుకుంటాం. అయితే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులను దేవుడు చేస్తున్నాడు, మనుషులు యేసుప్రభు రావడం ద్వారా యేసుప్రభు యొక్క కాంతి, యేసుప్రభు యొక్క కృప మనుషులు ప్రవేశించడం ద్వారా ఈ మనిషి సామాన్యంగా ఉంటాడా, మనుషులు ప్రభావం అవుతారు కదా, మనుషులు యేసుప్రభు రావడం ద్వారా శక్తి వస్తుంది, బలం వస్తుంది, వారు మరి దేని యొక్క వాక్యాలను ప్రయత్నం చేసే విధంగా దేవుడు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అనుకున్న ఆ అసమానతను తొలగించి దేవుడు అసాధారణమైన వ్యక్తులుగా మన లోకంలో వాడుకున్న రీతి ఎలా ఉందో అట్లనే దేవుడు ఈ దేవ సంబంధం ఏర్పాటు
చేస్తున్నాడు.
సో మనం తెలుసు కదా గుడారాల్లో దేవుడు చెప్పండి పరిశుద్ధ స్థలము అధిపతి స్థలము దాంట్లో దేవస్థలములు అహరులు కర్ర తర్వాత తల్లిదండ్రులు రొట్టెలు ఎందుకు కూడా ఆ అధిపతి స్థలంలో
ఉండేవి
కాబట్టి దీపస్తంభం కూడా ఉంది కదండి అది కూడా బంగారంతో చేయబడింది
and it was filled with the oil of pressed olives
so that the nurito nimodundi ippudu kuda
olive oil
kada olive nurito ippudu kuda aa deepamulo nuru ippudu kuda undi mantaniki
this is sort of parenthetical but signifying that the light in God's house is supplied by those who go through some situations, some pressure, some situations, and they gain this oil. And that oil is what provides the light and the light for the lampstand itself.
కాబట్టి ఈ నూనె ఎప్పుడు దాంట్లో పోల్చి మడుతున్న విధంగా దాని అర్థమైన దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ధూపము ఎప్పుడు కూడా ఉండాలని ఉండాలి అది అగ్ని కానివ్వండి మంట కానివ్వండి ద్వార కానివ్వండి ఎప్పుడు కూడా మనుషులు దాన్ని నూనెతో నింపుతూ అంటే ఆ ధూపం అనే స్థుతి ఎప్పుడు కూడా దేవుని ఆలయంలో ఆగిపోకూడదు అది ఆగిపోకూడదు ఎప్పుడు దేవుని ఆలయంలో దేవుని గురించిన మాటలు దేవుని గురించిన కీర్తనలు వాక్యములు స్థుతి ఎప్పుడు కూడా వస్తూనే ఉండాలి
So can we read, did we leave off, I think, 13, 14, and 15, can we read those three verses?
Yeah, 13, 14, 15, that's what I'm
saying. Yeah.
So, verse 13, and in the middle of the lampstand, one, like a son of man, clothed in a robe, reaching to his feet, and girded across his breast with a golden girdle.
కాబట్టి మనం చదువుకున్న ప్రకారంగా ఏముందంటే ఆ మనుషు కుమారుడు ఎట్లున్నా అంటమ్మా ఒకరిని చూచితేనే ఆయన తన పాదముల మట్టుకు నిలిచి ఉన్న వస్త్రము ధరించుకుని రొమ్మున బంగారు దత్తి కట్టుకుని ఉండెను మన తెలుసు ఇది యేసు ప్రభుని చూస్తుంది కాబట్టి ఇది గోల సంబంధమైనటువంటి యేసు క్రీస్తు కాదు
ascended and enthroned.
So Nayana Sarupoyi Thiri Lechi Devuni Yaka Simhasanamuna Yesu Christu Prabhuvaru Gari Yelokamulo Nilukunnattu Yesu Prabhu Kaadu And Maranam Jayinchi Samadhi Gelichi Kadali Aarohanai Poyi Ippudu Devuni Yaka Simhasanamuga Nilukunna Yesu Prabhu Chustunnadu Yohanu Aa Patmasu Deepamulo
And it says his head and his hair were white like white wool, like snow. And his eyes were like a flame of fire.
చూడు ఆయన తల వెంటుకు ఎట్టున్నాయంటమ్మా తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతటి దౌలముగా ఉండేను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండేను
కూర్చోండి
కాబట్టి గురించి పత్రిక మనం చూసినట్టయితే అక్కడ కూడా ఈ యేసు ప్రభు యొక్క దర్శనం గురించి మాట్లాడుతున్నారు అక్కడ చూసిన యేసు ప్రభు వేరు ఇక్కడ మనకి యోహన్ పత్రిక చూస్తున్న యేసు ప్రభు వేరు
Now the brothers are talking about reward and punishment, the kingdom age, and the judgment seat of Christ, right? We're going to talk about that. We've talked about it. This is, I believe, the Jesus that we will all meet at the judgment seat of Christ.
Yes, in that sahodarulu mari Kristu nyayasimhasanamuga ade vidhanga vayyana paripalanalo unde bahumanalu endu kuda maatladutunna kabatti ayyendu kuda ivo Yesu prabhu
ఈ విధముగా ఆయన సింహాసనుడై అది ఇంత చదువుకున్నట్టు మీరు ఎక్కడ ఆయన కళ్ళు అగ్ని జ్వాలలే ఉన్నాయంట. ఆ విధంగా యేసు ప్రభు అక్కడ మనం చూస్తాం. మనం అనుకున్నట్టుగా సాధారణంగాను అలాగే సామాన్యంగా చూడము. యేసు ప్రభు ఈ విధంగా ఆ ధవల సింహాసనుడు కనపడే ప్రతి ఒక్కరిని కూడా తీర్పు తెచ్చినాయి.
When it has been caused to glow in a furnace. So even his feet were glowing. His eyes, it said earlier, were like a flame of fire. His hair, white as wool, signifying, I believe, a kind of an agelessness, right?
Yes.
But, and his voice was like the sound of many waters. His voice was like
the sound of many waters.
I don't know if you have any big waterfalls in India.
Yeah.
Yeah? Yes. You know, when you get near a waterfall, that's the sound of many waters, right? There is a kind of a roar. So here in Revelation, that's the voice of the Lord Jesus.
కాబట్టి దేవుడు మనకు ప్రత్యక్షపరిచాడు. దేవుని యొక్క స్వరము మనం వినబోతాం కదండి. ఎట్లా ఉంటుందంటే మనకు మన వయసు కదండి, విస్తారమైన జలపాతము ఒక్కసారిగా మేలుపట్టేటట్లు అట్లాగా దేవుని స్వరం ఉంది. పదహారు 17 18
So we see here, you all read, I hope, in his right hand he held 7 stars, and out of his mouth came a sharp 2-edged sword.
Yes. మనం చదువుకున్న విన్నారు అందరూ దాస్తి విన్నారా? మళ్ళా చదవమంటారా? అక్కర్లేదు కదా, విన్నారు కదా?
And his face was like the sun shining in its strength.
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను.
How bright is the sun?
సూర్యుడు ఎంత వెలిగిస్తాడు చెప్పండి, ఎంత ప్రకాశంగా ఉంటాడు సూర్యుడు, తప్పగలరా?
Can you take off your sunglasses and look right up at it?
So that that is the student in the photo, right?
No. Well, I love a picture, right? So here is this shining one with eyes of fire and a countenance like the sun itself standing. This is the Lord standing in the middle of the 7 churches. And these churches are representative of all of the churches.
కాబట్టి అలాగా అంత తేజస్సు గల దేవుడు మన ప్రలోభనం కలిగి ఆయన మధ్యలో ఈ దీపస్తంభంలో ఉన్నవి, ఈ దీపస్తంభంలో అన్ని కూడా ఒక్కొక్కటి ఒక సంఘాన్ని అవి ప్రతిదిన లోకంలో కనబడుతున్నది. కాబట్టి దేవుడు అంతటి మరి తేజస్సులో ఉండి దేవుని యొక్క స్థానంలో తండ్రి వద్ద అలాంటి ప్రకాశతను అంటే ప్రకాశమైనటువంటి ముఖ తేజస్సుతో దేవుడు ఉంటాడు. ఆయన ఉంటమే కాకుండా ఆయన సన్నిధిలో ఉండే ప్రతిదీ కూడా తేజస్సు కలిగి ఉంటుంది.
John said this in verse 17, when I saw him, I fell at his feet as a dead man.
దేవుని ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదములంతా పడింది.
Now this was the apostle at the Last Supper had leaned on the Lord's breast.
మరి ఈ అపోస్తలుడైన యోహాను గారే మరి ప్రభురాత్రి భోజనప్పుడు దేవుని యొక్క రమ్మున ఆనుకున్న వ్యక్తిగతను.
He was, according to the Gospels, the disciple that the Lord loved.
ఈయన ప్రేమించిన ముగ్గురు శిష్యులు ఒకడే ఉన్నవాడు.
But now, when he sees the Lord Jesus, the very sight of him causes him to fall as a dead man.
కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువును చూసిన తర్వాత అంతటి మహిమ గలవాడు, అంతటి ఉన్నతమైన స్థానం గలవాడు,
మనం వింటున్నారా? అంతటి తేజస్సు గలవాడు ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు యేసు ప్రభువు చూసినప్పుడు పరలోకంలో ఆ దర్శనంలో ఎట్లా ఉన్నాడంటే టీచర్ గారండి, చచ్చిన వారి వల్ల ఉన్నాడు కదండి, పాదముల దగ్గర పడిపోయాడు.
So the Lord laid his right hand upon John, saying, Do not be afraid, I am the first and the last.
ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, యోహాను అలా చచ్చిన వారి మీద పడి ఉన్న యోహాను మీద చేసేటప్పటి చెయ్యి వేసిన యోహాను భయపడతాయా, నేను మొదటి వాడును మరొకటి వాడని చెప్పాడు, నేను జీవిస్తున్న వాడని చెప్పాడు.
నాకు
మరణము పాతాము యొక్క తాకు ఇది ఉన్న విషయం అని చెప్తున్నాను.
Okay, we'll finish up here with two more verses, sister, if you would read 19 and 20.
కాబట్టి మనం రెండు గంటల ముందు నాకు చదివినట్లయితే
So after the Lord comforted John, touched him, he said, Write, therefore, the things which you have seen, and the things which are, and the things which shall take place after these things. So we understand that this is a book of prophecy. The Lord is speaking to John, and even, I'm sure it's much easier for us to understand now, even than it was for John at the time he saw this revelation.
ముగిస్తున్నాం లేదా అయిపోయింది. ఇక్కడేం జరుగుతుంటే యోహాను భక్తుడిని దేవుడు లేపాయా, నువ్వు చూసిన వారి కూడా రాయి, ఎందుకంటే ఈ జరవలసిన సంగతులు చూడండి, 18 అంటాడు కదా, 19 వచనంలో, కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రం కూర్చి మర్మలు సరే ఇక ఎన్నంత మనం చూస్తున్నట్టు ఏదో అర్థమవుతుంది. కాబట్టి వెంటి గురించి నువ్వు రాయకపోతే ఎంత కూడా జరగబోతున్న విషయాలను నువ్వు చూసావయ్యా, నువ్వు జరగడువు, నేను ఎన్ని కూడా చేయబోతున్నాను అని వ్యవహార పరిస్థితుల్లో మరి యేసు ప్రభు ఆ యేసు ప్రభు అంటే ఒకే యేసు ప్రభు అయితే ఇక్కడ ఉన్న స్థితి వేరు, పాత బంధువులందరిలో మరి ప్రవక్తల కాలంలో అపోస్తుల కాలంలో ఉన్న యేసు ప్రభు వేరు.
So as we go through these seven churches, we want to remember who is speaking and what he looks like. This is the Lord Jesus, and he's ascended, and his countenance is like the sun. And he told John, write, therefore, the things which you have seen. So the things we're going to be seeing are those things that the Lord has spoken directly to the seven churches.
యేసు ప్రభు వారు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంది, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు, ఏమి చేస్తావో ఎందుకు కూడా దేని కోసమో మనం ఎందుకు కూడా కింద ఒకటి కూడా మనం చదువుకుంటా ఉంటాం. మన 7 సంఘాలు చూసి ధ్యానించుటకు అనేక విషయాలు బయటకు వస్తూ ఉంటాయి.
This last verse we'll talk more about later, but let me just read it. As for the mystery of the 7 stars which you saw in my right hand and the 7 golden lampstands, The 7 stars are the angels of the 7 churches, and the 7 lampstands are the 7 churches.
ఇరగట్లు మనం చూసినట్టయితే ఈ విధానికి గురించి వివరణించారు కదా, 7 నక్షత్రములు, 7 సువర్ణ దీపములు, ఇన్ని కూడా దేవదూతలు తర్వాత నక్షత్రాలు అని ఇక్కడ ఈ మర్మాన్ని బయటపెడుతున్నాడు.
If you have time between now and tomorrow, you might read Revelation chapter 2.
మీరు సమయం ఉంటే ఇంటికి ఇంత రూమ్కి తర్వాత రెండవ అధ్యాయం చదవండి. మనం దాని గురించి ధ్యానం చేసుకుంటాం కదా, ఈ 2-3 రోజులు 7 సంఘాలు కూడా మనం చదువుకుంటాం కదా, 7 సంఘాల్లో రెండు భావం ఏంటో మనం తెలుసుకుంటాం. కాబట్టి మీరు రూమ్స్ వచ్చిన తర్వాత రీడ్ చేయండి, చదవండి ఈ 2వ అధ్యాయం. రేపు వచ్చినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంటి కాలంలో చదువుకొని రావాలి. అంటే స్కూల్లో ఏమి ఇస్తారు, స్కూల్ పోయేటప్పుడు హోమ్ వర్క్ ఫై
Man, we serve the living one.
Hallelujah.